తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యం మనం ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యాలను మేము గ్రహించినట్లు మా ఆత్మీయ నేత్రాలు తెరవమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మరి గత వారంలో మనం దాదాపు 6 వచనాల వరకు మనం చూశాం. అయినప్పటికీ మరొకసారి నేను 6వ వచనం చదువుతున్నాను. ఏలైనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డువాయు అడ్డుబండయు ఆయను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏర్పరచబడినది, 2వది ముఖ్యమైనది, 3వది అమూల్యమైనటువంటి మూలరాయి. తండ్రి అయినటువంటి దేవుడు దాన్ని సియోనులో స్థాపించాడట. ఆయన యందు, ఇక్కడ ఆయన అన్నప్పుడే మనకు అర్థమైపోయింది. విశ్వాసం నుంచి వాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్నప్పుడే మనకు అర్థమైపోయింది. అమూల్యమైన రాయి, ముఖ్యమైనటువంటి రాయి, ఏర్పరచబడినటువంటి రాయి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు, సిగ్గుపడేటువంటి పరిస్థితి రాదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయనను కొందరు తృణీకరించారట. ఆ మూలరాయిని అర్థం చేసుకోలేని వారు కొందరు పక్కన పెట్టారు. వారు ఎవరో కాదు, యూదులు మరియు రోమీయులు. ఈ యూదులకు రోమీయులకు ఆ మూలరాయి అర్థం కాలేదు. మీకు ఇంకొక బాధాకరమైన విషయం చెప్పమంటే, రోమీయుల కన్నా తర్వాత అర్థమైంది, బోధపడింది. ఆ తర్వాత 3వ శతాబ్దం తర్వాత రోమీయులందరూ కూడా ప్రభు చెంతకు వచ్చారు, గాని యూదులకు ఈ రోజుకి బోధపడల. యూదులకు ఈ రోజుకి కూడా యేసు ప్రభు అనేటువంటి మూలరాయి, అమూల్యమైన రాయి ఈ రోజుకి వాళ్ళకి అర్థం కాలేదు. మనకు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న వారికి మనకు ఆయన అమూల్యమైన వాడు, కానీ విశ్వసింపని వానికి ఆయన ఏమయ్యాడంటే ఆయన అడ్డుబండ అయ్యాడు, అడ్డురాయి అయ్యాడు. ఈ రోజుకి యూదులు, మన ఈ మధ్య వార్తలు వస్తూ ఉన్నాయి, అదేంటి అనంటే యూదులు మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తున్నారు అని. అరే నాయన, మెస్సియా వచ్చి దాదాపు 2026 సంవత్సరాలు అయిపోయింది. ఆ మెస్సియానందు విశ్వాసం ఉంచి అన్య జనులందరూ కూడా ఈరోజు దేవుని రాజ్యములో కట్టబడుతూ ఉన్నారు. కానీ మెస్సియా ఎవరి కోసమైతే ప్రాముఖ్యంగా వచ్చాడో, ఎవరి దేశమునికైతే వచ్చాడో, వాళ్ళకు మాత్రం ఈ రోజుకి ఆయన ఒక అడ్డురాయిగా, ఒక అడ్డుబండగానే ఉన్నాడు. వాళ్లకు ఆ సత్యం అర్థం కాలేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే,
మొదటి వారందరూ కడపటి వారవుతారట, కడపటి వారందరూ మొదటి వారవుతారట. ఆ రోజు యూదులందరూ మేమే మొదటి వారము, మేమే మొదటి వారం అని చెప్పుకున్నారు. కానీ ఆ మొదటి వారికి మెస్సీయా అర్థం కాలేదు. మెస్సీయా అర్థం కాలేదు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు కడపటి వారయ్యారు. అటు తర్వాత సువార్త అన్ని జనుల యొద్దకు వెళ్ళింది. అన్ని జనులందరూ ఆ సువార్తను అంగీకరించారు, అమూలరాతిని స్వీకరించారు. సో వాళ్ళ కడపటి వారుగా పిలువబడిన వాళ్ళందరూ కూడా మొదటి వారయ్యారు. ఎంత గొప్ప ధన్యత! అయితే ఇప్పుడు ఈ మాటను మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఈరోజు సోకాల్డ్ క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి మనము, మన తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి మనము, 25 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంలో సీనియారిటీ నేను అని చెప్పుకుంటున్నటువంటి మనము, సంఘంలో పెద్దలము, సంఘంలో స్వార్థికులము, సంఘంలో బోధకులము అని చెప్పుకుంటున్నటువంటి మనకి ఈరోజు నిజముగా వాక్యం లోతుగా అర్థం కాలేదు. ఈరోజు ప్రభు దగ్గరికి ఎవరైతే అన్యులు కొత్తగా రక్షించబడుతున్నారో వాళ్లతో ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని కొరకే వారికి ఉన్నటువంటి తృష్ణ మొదటి వారం అని చెప్పుకుంటున్న మనకు లేదు. దేవుని వాక్యం కొరకు వారికి ఉన్నటువంటి ఆ ప్రయాస మొదటి వారం అని చెప్పుకుంటున్నటువంటి మనకు లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వీలైతే మీకు కూడా యూట్యూబ్ లో మీకు కూడా దొరుకుతుంది చూడొచ్చు, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. నేను ఈ మధ్య చూశాను టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ ఆ స్టోరీ, రిచర్డ్ వ్రూంబాండ్ గురించి. రొమానియా దేశంలో కమ్యూనిస్టుల చేత అత్యంత దారుణంగా హింసించబడినటువంటి వ్యక్తి. అయితే అందులో మనం ఏం చూస్తామంటే, వీళ్ళని ఇష్టానుసారంగా, అంటే క్రీస్తు కొరకు నిలబడినటువంటి వారిని ఇష్టానుసారంగా కొట్టి కాళ్లకు చేతులకు చైన్లు వేసి వాళ్ళను జైల్లో పడేస్తే వాళ్ళు అక్కడే కూర్చొని దేవుని ఆరాధన చేశారు. అక్కడ రిచర్డ్ వ్రూంబాండ్ అంటాడు, మా చేతికి వేసినటువంటి సంఖ్యల్లే మేము దేవుని స్తుతించటానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాడు. ఆ చైన్లనే ఇలా లయబద్ధకంగా కొడుతూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ దేవునిలారా, ఎంత తృష్ణ దేవుని కొరకు! వాళ్లే కాదు, ఈరోజు కమ్యూనిస్టు ప్రభుత్వాల్లో చెరసాల్లో మగ్గిపోతున్నటువంటి వారు, ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల చెరసాలలో మగ్గిపోతున్నటువంటి వారు, క్రైస్తవ వ్యతిరేకుల దేశాలలో చెరసాలలో ఖైదీలుగా మగ్గిపోతున్నటువంటి వారు, ఏ దేశమైతే బైబిల్ గ్రంథం నిషేధించబడిందో ఆ దేశంలో ఉండేటువంటి వారు, వాక్యం కొరకు వారికి ఉన్నటువంటి తృష్ణ, వాక్యం కొరకు వాళ్ళు పడుతున్న ప్రయాస, కనీసం పరిశుద్ధ గ్రంథం మొత్తం దొరకకపోయినా అందులో ఒక్క పత్రికలో ఒక్క పేపర్ ముక్క దొరికిన చాలని చెప్పి దానికోసం వాళ్ళు కొట్టకలాడుతున్నటువంటి ప్రయాస, ఒక 10 మంది క్రైస్తవుల్ని ఒక చోట బంధిస్తే వాళ్ళు ఈ రీతిగా చెప్పుకుంటారంట, నీకేమైనా వచనాలు గుర్తున్నాయా అంటే, నాకు ఈ పలాని 2-3 వచనాలు గుర్తున్నాయి సార్, అవి చెప్పు అని చెప్పి చెప్పించుకొని వీళ్ళందరూ బట్టేవాళ్ళట. ఆ తర్వాత నీకింకేం వచనం తెలుసు, ఇతనికి ఈ వచనం తెలుసు, ఆ బ్రదర్ నువ్వు దాన్ని చెప్పు, మేమందరం నేర్చుకుంటాం. సండే స్కూల్ పిల్లల్లాగా వాళ్ళకి తెలిసినటువంటి గుర్తున్నటువంటి కంఠత్వ వాక్యాలని నెమరు వేస్తూ వాటిని నేర్చుకుంటూ ఆ 2-3 వాక్యాల ద్వారా వారు ఆదరణ పొందుతూ, తృప్తి పొందుతూ, సంతోషపడుతుంటే ఈరోజు మన దగ్గర పూర్తి బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది, స్వతంత్రంగా దాన్ని చదువుకునేటువంటి అవకాశం ఉంది. మనం చదివితే మనల్ని అడ్డుపడేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఈ రోజు కూడా ఈ లేఖన భాగాన్ని చదవటానికి మనకు సమయం లేదు. ఒకవేళ చదివినా దాన్ని అర్థం చేసుకునేంత వరకు ఓపిక పట్టేంత ఓపిక మనకు లేదు. ఏదో టెక్స్ట్ పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఈరోజు మనకు అంటే మొదటి వారు మనం చెప్పుకున్నటువంటి మనకు విశ్వాసం అంటే అడిగి పొందుకోవడం కదా. ఈరోజు మన సాక్ష్యాలు అన్ని కూడా చూడండి, విశ్వాసము ద్వారా ఈ స్టేజీ మీద ఇప్పుడు పెద్ద పెద్ద బోధకులందరూ కూడా చెప్పేది ఏంటి అని అంటే విశ్వాసం ద్వారా ప్రార్థన చేసాం అగ్గడ దొలిగిపోయింది, విశ్వాసం ద్వారా ప్రార్థన చేసాం తలనిప్పిపోయింది, విశ్వాసం ద్వారా ప్రార్థన చేసాం ఇదిగో ఇంక అప్పులు తీరిపోయినాయి, విశ్వాసం ద్వారా ప్రార్థన చేసాం ఇదిగో ఇంక ఇల్లు కట్టుకుంది, విశ్వాసం ద్వారా ప్రార్థన చేసాం ఈయనకు ఉద్యోగం వచ్చింది అందుకని ఈయన మొదటి కానుకను మా పరిచర్యకి ఇచ్చాడు. ఇవే కదా మనం వింటున్న సాక్ష్యాలు, ఇవే కదా మనం చెప్తున్న సాక్ష్యాలు. విశ్వాసం ద్వారా ఇదిగో మనం పొందుకున్నాం, మనం కృతజ్ఞత కూడుకులు పెట్టుకుంటుంది కూడా అది అందుకే కదా. దేవుని విశ్వాసంతో అడిగాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు అని కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నావు. కృతజ్ఞత కూడిక పెట్టుకోవడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ మనకు విశ్వాసం అంటే కేవలం పొందుకోవడం అని చెప్తున్నాను నేను. కానీ ఈరోజు కమ్యూనిస్ట్ దేశాల్లో, అరబ్ దేశాల్లో ఎవరైతే హింసించబడుతున్నారో, క్రైస్తవ వ్యతిరేక దేశాల్లో ఎవరైతే వేధించబడుతున్నారో, చంపబడుతున్నారో, కాల్చబడుతున్నారో, వారికి విశ్వాసం అంటే పొందుకోవడం కాదు వదులుకోవడం. క్రీస్తులందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ స్టోరీయే బట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక అన్యురాలైనటువంటి సహోదరి ఒక క్రైస్తవ సహోదరిని అడిగింది, అక్క ఎప్పుడు లేచినా ప్రార్థన 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 అంటావు, ఎప్పుడైనా అడిగినా కానీ ఇదిగో ఈరోజు నేను ప్రార్థనకు వెళ్ళాలి అని అంటావు, ఎప్పుడు ప్రార్థనకు వెళ్తా ఉంటావు, ప్రార్థన అంటే ఏంటక్క? ఈ విశ్వాస చెప్పింది, నాన్న ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం రా అని అంది. అప్పుడు ఈ అవిశ్వాసి అడిగింది, అక్క ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అంటే మరి నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు ప్రార్థనకి వెళ్తున్నానంటావు, మరి ఇన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నావు కదా, ఇప్పటి వరకు ఏం సంపాదించుకున్నావక్క, ఎంత సంపాదించుకున్నావక్క దేవుణ్ణి అడిగి, నీ బతికేందాక ఎట్లుంది, నేనేం ఇంత బాగున్నాను, నేను ఏ రోజు దేవుణ్ణి అడగలేదు, నేను బాగున్నాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్వు రోజు దేవునితో మాట్లాడుతున్నావు, మరి దేవుణ్ణి అడిగి నీకు కావాల్సిన పొందుకోవచ్చు కదా, ఎందుకు ఇంత కట్టిక బేదరికం, ఇంత కట్టిక దరిద్రంలో ఉన్నావు అని ప్రశ్నించిందంట. అప్పుడు ఆ విశ్వాసి ఈ రీతిగా జవాబు చెప్పిందట, నేను ప్రార్థన చేస్తున్నాను వాస్తవమే, కానీ నేను ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి నేను పొందుకుంటుంది ఏమీ లేదు, అన్ని కోల్పోతున్నాను, నేను లాభపడుతుంది ఏమీ లేదు, నేనంతా నష్టపోతున్నాను, ఐఎమ్ నాట్ గెయినింగ్ సంథింగ్ బట్ ఐఎమ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పిందట. దానికి ఆ అన్యురాలు ఆశ్చర్యపడి, అక్క నువ్వు ఏమి పొందుకోనప్పుడు, ఉన్నవి కూడా పోగొట్టుకుంటున్నప్పుడు, దెన్ వై షుడ్ యు ప్రే, నువ్వు ఎందుకు ప్రార్థన చెయ్యాలి? అప్పుడు ఆ క్రైస్తవ సహోదరి ఇలా చెప్పిందట, నిజమే కానీ నేను ఏం పోగొట్టుకుంటున్నానో నీకు తెలియాలి అని చెప్పి ఇలా చెప్పిందంట, నేను ప్రార్థనలో కూర్చుంటున్న ప్రతిసారి నా దగ్గర అహంకారం కావలసినంత ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అహంకారాన్ని కొంచెం కొంచెం పోగొట్టేసుకుంటున్నాను, అసలు లేదు ఇప్పుడు నాకు, ఇంతకుముందు నాకు చాలా కోపం ఉండేది, కోపం అనే ఆస్తి నా దగ్గర ఉండేది, కానీ మోకరించిన ప్రతిసారి ఆ కోపం అనేటువంటి ఆస్తిని కొంచెం కొంచెం నేను పోగొట్టుకుంటూ వచ్చాను, నాకు ద్వేషం అనేటువంటి ఆస్తి ఒకప్పుడు చాలా ఉండేది, నేను మోకరించిన ప్రతిసారి ఆ ఆస్తిని నేను కోల్పోతూ వచ్చాను, నాకు అసూయ ఉండేది, అది చాలా పెద్ద ఆస్తి నాకు, ఎవరైనా కొంచెం బాగుపడితే చూసి అసలు తట్టుకోలేను, ఓర్చుకోలేను, కానీ నేను మోకరించిన ప్రతిసారి ఆ ఆస్తిని నేను కోల్పోతూ వచ్చాను. ఎన్ని చెప్తూ ఉంటే పక్కనటువంటి అన్నిరాలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అక్క ఇవి కూడా ఆస్తుల్లాగా వాటిని కౌంట్ చేస్తారా, వాటిని పోగొట్టుకోవచ్చా, అలా అయితే నీ దగ్గర ఉన్న వాటి కంటే నా దగ్గర అలాంటివి 200% ఉన్నాయక్క, కోపము, ద్వేషము, అసూయ, పగ, కుళ్ళు, కుతంత్రము, బాగుపడితే చూసి తట్టుకోలేని తత్వము, ఇవన్నీ కూడా నా దగ్గర టన్నులు టన్నులు ఉన్నాయక్క. వీటిని ఎలా పోగొట్టుకోవాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. సో ప్రార్థన ద్వారా పోగొట్టుకోవచ్చని. వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? ప్రార్థన అంటే పొందుకోవడం కాదు, ప్రార్థన అంటే వదులుకోవడం అని అర్థమైంది. అర్థమవుతుందో వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో? మనకేమో ప్రార్థన అంటే పొందుకోవడం, వాళ్ళకేమో ప్రార్థన అంటే వదులుకోవడం. క్రీస్తునందు ప్రేమని దేవుడిలారా, ప్రార్థన అంటే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం, వాళ్ళకి ప్రార్థన అంటే ఉన్నటువంటి ఇదిగో అహంకారం అనే ఆస్తి, కోపం అనే ఆస్తి, ద్వేషం అనే ఆస్తి, లేకపోతే స్మోక్ చేయడం అనేటువంటి ఉన్నటువంటి ఆ డిజైర్ అనేటువంటి ఆసక్తి, వ్యభిచారం అనేటువంటి ఆసక్తి, విగ్రహారాధన అనేటువంటి ఆసక్తి, వీటన్నిటిని కూడా పోగొట్టుకోవడం ప్రార్థన ద్వారా. వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొదటి వారందరూ కడపటి వారవుతున్నారు, కడపటి వారందరూ మొదటి వారవుతున్నారు. ఒకప్పుడు యూదులు మొదటి వారు, అన్ని జనాంగం మనం కడపటి వారంగా ఉన్నాము, మనం మొదటి వారం అయ్యాం, యూదులు కడపటి వారయ్యారు. ఈ రోజుకి వాళ్ళు కడపటి వారుగానే ఉన్నారు. ఈ రోజు సోకాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి మనమందరము కూడా మొదటి వారిగా ఉన్నాము. కానీ ఈరోజు అన్యులు కొత్తగా సంఘంలోనికి వస్తున్నారు. వాళ్ళు వస్తూ క్రీస్తునందు వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ తృష్ణ, క్రీస్తు కొరకు వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆవేశం, ప్రార్థన పట్ల వాళ్ళకున్న ఆసక్తి ఈరోజు మనల్ని కడపటి వారిని చేస్తా ఉన్నాయి. వాళ్ళు మొదటి వారు అవుతున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా, క్రైస్తవం అయిపోయాంలే ఇక చాలులే అన్న అహంభావంతో ఈరోజు మనం కొట్టమిట్టాడుతూ ఉన్నాం. అందుకోసమే క్రైస్తవులం అనంటే సరైన సత్యం మనకు అర్థం కాలేదు. క్రైస్తవులం అంటే ఆదివారం గుడికి వెళ్లే వాళ్ళం, ఇది మన దగ్గర ఉన్నటువంటి లెక్క. క్రైస్తవులు ఎవరంటే ఆదివారం గుడికి వెళ్లేవాళ్ళు. క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును ఆరాధించేవాళ్ళు. క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, కానీ ఇప్పుడు కడపటి వారుగా ఉన్నవారు, మొదటి వారుగా వచ్చే వాళ్ళు ఏమర్థం చేసుకుంటారంటే, క్రైస్తవులంటే క్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళు, క్రైస్తవులంటే క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు ఆ తృష్ణతో కొట్టకలాడుతున్నారు, ప్రభువా నీకులాగా జీవించడానికి మాకు సహాయం చేయండి. కానీ మనం ఇక్కడ కేవలం పాటలకు పరిమితం అయిపోయాం. ఏసయ్యా నీకులాగా నేను అద్భుతంగా జీవించాలని ఆశ ఉంది, తృష్ణ ఉందని చెప్పి మనం పాట పాడుతూ ఉంటే, పక్కన మ్యూజిక్ అదిరిపోతూ ఉంటే పక్కన వాళ్ళు వచ్చి వావ్ సూపర్ పాట బ్రదర్, వానికి అందులో మాధుర్యం వానికి అవసరం, ఆ పదాలు వానికి అవసరం లేదు, పదాలను తీసుకోవట్లేదు, ఆ మ్యూజిక్ కి తన్మయత్వం చెందుతున్నారు, అక్కడ పడిపోతున్నారు, అక్కడ ప్రమాదం జరిగిపోతా ఉంది. ఈరోజు మ్యూజిక్ హైలైట్ అవుతుంది, పాట డిగ్రేడ్ అవుతుంది. అందులో ఉన్నటువంటి పదాలు ఎవరితో మాట్లాడడం లేదు. ఒకప్పుడు సేవకులు పాటలు రాస్తే ఆ పాటల ద్వారా వాళ్ళు ప్రపంచాలని కదిలించారు. జాన్ వెస్లీ సహోదరుడు కేవలం పాటల ద్వారా, వాళ్ళన్న వాక్యం ద్వారా ఎంతమందిని మార్చాడో, తమ్ముడు పాటల ద్వారా అంతమందిని కదిలించాడు. ఈరోజు అలా పాటలు రాసేవాళ్ళు లేరు, అలా పాటలు పాడేవారు లేరు. అద్భుతమైన గాయకులు ఉన్నారు, కానీ అద్భుతంగా పాటల ద్వారా కూడా సువార్త చెప్పగలగచ్చు అన్న తృష్ణ కలిగినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు మనం పాటలు పాడినా దాన్ని అద్భుతంగా మన పేరు ప్రతిష్టల కోసం పాడుతున్నామే కానీ, క్రీస్తు కొరకు ఒక ఆత్మను సంపాదించాలన్న భారంతో మనం పాడడం లేదు, ఆ వేదనతో పాడడం లేదు. మొదటి వారందరూ కడపటి వారైపోతా ఉన్నారు, కడపటి వారందరూ మొదటి వారైపోతా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మూలరాయిగా ఉన్నటువంటి మనము కూడా, మూలరాయితిగా దేవుడు మనల్ని ఎంచాడు, ఇప్పుడు మనం కూడా పక్కన పడవేయబడుతున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. పక్కకు త్రోసివేయబడుతున్నామేమో, ఎందుకు పనికిరానటువంటి రాయిగా మనం అయిపోతున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. 9వ వచనంలో అంటారు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలయ్యున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ 9వ వచనంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని క్రింది సగం మాత్రమే తీసుకుంటారు, పై సగాన్ని వదిలేస్తుంటారు. క్రింది సగంలో ఏముంది, మీరు ఏర్పరచబడినటువంటి వంశం, ఎస్, మీరు ఏర్పాటు చేయబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహము, మేము రాజులము, వి ఆర్ ద కింగ్స్, మా దేవుడు రాజు, ఆయన బిడ్డలం మేము, ప్రిన్స్. రాజు సమృద్ధిగా ఉన్నప్పుడు మేము కూడా సమృద్ధిగా జీవించాలి. నన్ను క్షమించండి, పేరు ఉపయోగిస్తున్నాను. ఆ పేరు, అలాంటి పేర్లు ఉపయోగించడం ద్వారా కొంతమంది ఆయన జాగ్రత్త పడతారని చెప్పడమే కాని వేరే వాళ్ళని కించపరచడం వాళ్ళు ఉద్దేశపరచడం కాదు నా ఉద్దేశం. ఈరోజు జైపాలన్న కొడుకు, చిన్న కొడుకు హైదరాబాద్ లో చేస్తున్న బోధ ఇదే. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ కింగ్, మనం ప్రిన్స్, ప్రిన్సెస్. ఆయన రాజు, నా రాజు. క్రీస్తునందు ప్రేమ, ప్రవీణ్ పగడసాలన్న నా రాజు అన్నప్పుడు ఆయన ఉద్దేశం వేరు. ఇక్కడ ఈ వ్యక్తి యేసుప్రభు నా రాజు అన్నప్పుడు ఇతని ఉద్దేశం వేరు. రాజు అనడం తప్పు కాదు, ఓకేనా, కానీ దాని వెనకాల ఉన్నటువంటి భావం జాగ్రత్తగా మనం గుర్తెరగాలి, అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, రాజులైన యాచక సమూహము, మేము పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎస్, కరెక్టే, ఇవన్నీ పదాలు తప్పని నేను చెప్పడం లేదు, ఎందుకంటే వాక్యంలో రాయబడ్డాయి. కానీ ఈ హోదాను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అది మనం అర్థం చేసుకోవాలి. మనం రాజులైన, మనం ఏర్పరచబడినటువంటి వంశమే, రాజులైన యాచక సమూహమే, పరిశుద్ధ జనమే, దేవుని సొత్తైన ప్రజలమే. అయితే ఈ ఆధిక్యతలు వై హీ గేవ్ టు అస్, ఆయన మనకి ఎందుకు ఇచ్చాడు అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అది, ఎందుకు అది అర్థం కావాలంటే పై వచనానికి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం, పై వచనంలో వదిలేస్తాం. పై వచనంలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అక్కడుంది అసలు లాజిక్. మనం రాజులే, యాజక సమూహమే, మనం రాజులమే, ఎస్, మనం ప్రిన్సే, ఎస్, కరెక్టే, కాదనడం లేదు. కానీ దేనికి మనకి హోదా ఇవ్వబడింది? ఆస్తిపాస్తుల్ని సంపాదించుకోవడానిక, ఆస్తిపాస్తుల్ని కూడబెట్టుకోవడానిక, లగ్జరీగా బ్రతకడానిక కాదు. ఆయన గుణాతిశయములను, ఆయన గుణాతిశయములను, గుణాతిశయములు అంటే హిస్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన క్యారెక్టరిస్టిక్స్ లో ఏమున్నాయి? హోలీనెస్ ఉంది, లవ్ ఉంది, పరిశుద్ధత ఉంది, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసనీయత ఉంది, ఫెయిత్ఫుల్నెస్ ఉంది, జస్టిస్ ఉంది, నీతి ఉంది, రైచియస్నెస్ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని, ఆయన గుణాతిశయములను, ఆయన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇదిగో తృణీకరించినటువంటి వారికి, ఈ మూలరాయి ఇది పనికిరాదు, ఇది అవసరం లేదని పక్కన పెట్టేశారు. చూసారా, ఆ రాయిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటో వివరించగలగాలి, వివరించగలగాలి. ఒకనొక సందర్భంలో క్యాథరిన్ అనేటువంటి సహోదరికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ చెల్లి ఆ ఉత్తరాన్ని వాళ్ళ అన్నలు రాయడం తీసుకొని దాన్ని చదివి సంతోషంతో కేరింతలు కొడుతూ డాడీ దగ్గర తీసుకుని వెళ్ళి డాడీకి ఇచ్చింది. డాడీ అన్నయ్యలు ఉత్తరం రాశారు. డాడీ ఉత్తరం చదివి, ఓ పోనీలే, ఈసారి క్రిస్మస్ కన్నా మీ అన్నయ్యలు ఇంటికి వస్తున్నారు, సంతోషం అని చెప్పి ఉత్తరం ఇచ్చేసాడు. కానీ క్యాథరిన్కి సంతోషం లేదు, దుఃఖంతో పరిగెత్తుకుంటే మమ్మీ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చింది. మమ్మీ కూడా ఆ ఉత్తరం చూసి, పోనీలే అమ్మా, ఈసారి అన్న పండగ మీ అన్నయ్యలు వస్తున్నారు, సంతోషం అని చెప్పి ఉత్తరం ఇచ్చేసింది. క్యాథరిన్కి సంతోషం లేదు, మళ్ళా పరుగులు తీసుకుంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారి దగ్గరికి ఇచ్చి, ఆ పాస్టర్ గారికి ఉత్తరం చదువు, మా అన్నయ్యలు రాశారు అంది. పాస్టర్ గారు కూడా దాన్ని చదివి ఆయన కూడా ఏం చేశారంటే, ఓ ఈసారి క్రిస్మస్ కి మీ అన్నయ్యలు వస్తున్నారు, వాళ్ళ దగ్గర స్పెషల్ సాంగ్ ఇద్దాంలే,
వాళ్ళు కూడా ప్రోగ్రామ్ లో యాడ్ చేద్దాం అని చెప్పి అని అన్నాడు. క్యాథరిన్ చాలా దుఃఖంతో ఇంటికి బయలుదేరింది. ఎందుకు క్యాథరిన్ దుఃఖపడింది? కారణం ఏంటంటే ఆ అన్నయ్యలు ఉత్తరంలో ఇలా రాశారు, చెల్లి నేను అన్నయ్య వాళ్ళిద్దరు అన్నదమ్ములు మేమిద్దరం కూడా కష్టపడి మేమెప్పటి నుంచో మేము ప్రయాస పడుతున్నట్లుగా ఒక యంత్రాన్ని కనిపెట్టాం. అది మొదటిసారిగా 120 అడుగుల ఎత్తుకు అది ఎగిరింది. సో మనిషి గాలిలో ప్రయాణించగలడు అని చెప్పి మేము రుజువు చేశాము. సో మా ప్రయాసకి ఒక ఫలితం దక్కింది కాబట్టి ఈసారి క్రిస్మస్ కి మేము ఇంటికి రాదలుచుకున్నాము అని చెప్పి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం రాసినటువంటి బ్రదర్స్ ఎవరంటే రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ ఎవరంటే మనకు తెలుసు, విమానాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు. కానీ ఆ మాటలను ఉత్తరంలోకి రాస్తే క్యాథరిన్ నాన్న పై వచనాలని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన నమ్మలేదు, పిచ్చడు కాకపోతే మనిషి గాల్లో ఎగరడం ఏంటి, దేవుడు ఆధిక్యతను పక్షులకి ఇచ్చాడు మనుషులకి ఇవ్వలేదు, దేవుడు మనుషులకు రెక్కలు పెట్టలేదు చేతులే పెట్టాడు, ఎగరడం కాదు మన పని అని చెప్పి వాళ్ళు దాన్ని నమ్మలేదు. ప్రారంభ దినాల్లో అసలు మనిషి ఆకాశంలోకి ఎగరడం ఏంటి విచిత్రం కాకపోతే, వాళ్ళ అమ్మ కూడా నమ్మలేదు, పాసగారు ఎవరు నమ్మలేదు వాళ్ళని. అందుకోసమే వాళ్ళు ఆ పై వచనాలని పక్కన పెట్టేసి కింద మాటలు మాత్రమే తీసుకున్నారు. అందుకు క్యాథరిన్కి దుఃఖం. అసలు పైన ఉన్నటువంటి ముఖ్య సందేశాన్ని విడిచిపెట్టేసి కింద అంత అవసరం కానిటువంటి విషయాన్ని మాత్రం ఓ గట్టిగా పట్టుకుని వేలాడుతున్నారు వీళ్ళు అనేటువంటిది. ఎందుకు ఈరోజు ఈ మాట చెప్పానంటే, ఈరోజు మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. పైన ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటల్ని విడిచిపెట్టేసి కింద మనకు నచ్చిన భాగాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. మన రాజులని యాజక సమూహాలు మనం గొప్పలు చెప్పుకుంటే అక్కడ రాగిపోతున్నాం. కానీ దేనికి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయను. ఎవరికి ప్రచురం చేయాలి? ఎవరైతే ఇది పనికిరాయి అని చెప్పి, పనికిరాని రాయి అని చెప్పి మూల పెట్టేశారో వాళ్లకు వెళ్లి చెప్పడానికి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి గుంపు ఈరోజు మనలో, మన కుటుంబంలో, మన ఇంటిలో కూడా, మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఉన్నారు. క్రీస్తు యొక్క సత్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు ఎక్కడ దాకా? ఎందుకండి, మీ ఇంట్లో మీ ఆయనే అమూల్యమైన రాయిని పనికిరాని రాయిగా మూలపెట్టేలేదా? క్రీస్తుని దూషించడం లేదా? క్రీస్తు గురించి అసభ్యకరంగా మాట్లాడడం లేదా? మా ఆయన ఏసయ్యని ఎంత దూషణకరంగా మాట్లాడుతున్నా, దిగులు పడుతున్నావే కానీ ఏసయ్య నీకు అప్పగించిన పని నువ్వు మర్చిపోతున్నావు. అదేంటంటే, ఏ వ్యక్తి అయితే ఈ తృణీకరించబడిన రాయి, ఈ రాయి వేస్తని చెప్పి దాన్ని మూల పెట్టారో వాళ్లకు క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము దేవుడి నిన్ను యాజక రాజులని యాజక సమూహముగా ఎన్నుకున్నాడు. అంటే రాజులని యాజక సమూహమును ఎక్కడో కాదు, నీ ఇంట్లోనే నీకింటో బాధ్యతను అప్పగించాడు. మీ ఆయనకి నీవు క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో మీ అత్త ఏసయ్య సత్యాన్ని పక్కకు పెట్టేసి, మూలకు పెట్టేసి నెట్టేస్తే నీ పనేంటో తెలుసా? ఆమెను తిట్టుకోవడం కాదు, యేసుప్రభుని ఇంత మాట అనేది ఈ నోరు పడిపోవాలి అని అనుకోవడం కాదు, అని వాళ్ళని శపించడం కాదు. ఆ ఇంటిలో దేవుడు నిన్ను రాజులైన యాజక సమూహముగా ఉంచాడు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు తెలుసా? ఇంట్లో నేను బానిసని, నా బతుకు దరిద్రం, నా బతుకు దౌర్భాగ్యం, అసలు ఎందుకు వచ్చి పడ్డానరా నాయన ఇంట్లో, ఎందుకు వచ్చి పడ్డానరా ఈ ఇంట్లో, నేను ఇలాంటి భర్త ముందు, ఇలాంటి అత్త ముందు, ఇలాంటి తోడికోడల ముందు నా వల్ల కావడం లేదు ప్రభా. ఎందుకు ప్రభా నాకు ఇలాంటి కుటుంబాన్ని ఇచ్చావు? ఎందుకు ప్రభా నన్ను ఇంట్లో పడేసావు? నువ్వు నాకు అసలు ఇష్టం లేదు ప్రభా, నేను దూరంగా వెళ్ళిపోతాను ప్రభా. అలా అనుకుంటున్నావా సహోదరి? అలా అనుకుంటున్నావా సహోదరుడా? నా బతుకు ఇక్కడ బానిస బతుకు, దౌర్భాగ్యమైన బ్రతుకు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ ద కింగ్ ఇన్ దట్ హౌస్. నువ్వు రాజు అయిన యాజక సమూహమునకు చెందినటువంటి, ఏర్పరచబడిన వంశముకు చెందినటువంటి కుమార్తెవు నువ్వు. మరి ఎందుకు ప్రభువా నన్ను ఈ ఇంట్లో పడేశావు? ఆ ఇంట్లో ఎందుకు పడేశాడంటే, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సజీవమైన అమూల్యమైన విలువైనటువంటి రాతిని మూలకు నెట్టేశారు. ఇది ఎందుకు పనికిరాదనని. అది వాళ్ళకి అడ్డుబండగా అడ్డురాయిగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఈ అడ్డురాయి అని వాళ్ళు అనుకుంటున్నటువంటి ఈ అమూల్యమైనటువంటి రాయి యొక్క గుణాతిశయములను వారికి ప్రచురము చేయవలసిన బాధ్యతను దేవుడు నీకు అప్పగించాడు. వాళ్ళు చర్చికి వెళ్ళరు, వాళ్ళు వాక్యం చెప్పే దగ్గరికి వెళ్ళరు, కాబట్టి వాళ్ళు వినరు, కాబట్టి వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు, కాబట్టి వాళ్ళ జీవితం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది, కాబట్టి వాళ్ళు నిత్యమైన నరకానికి వెళ్ళిపోతారు. అందుకోసమే వాళ్ళు రావడం లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఆయన నిన్ను తన సాధనముగా పంపించాడు. ఆయనను వెతకని వారికి కూడా ఆయన తను తాను కనపరుచుకున్నాడంట. ఎలా కనపరుచుకుంటాడండి దేవుడు? ఎలా కనపరుచుకుంటాడు? నేరుగా వచ్చి వాళ్ళకి ప్రత్యక్షం అవుతాడు? లేదు, నిన్ను నన్ను ఎన్నుకొని మనల్ని వాళ్ళకి చూపించటానికి మనల్ని అక్కడికి పంపిస్తే మనమేమో దేవుడు పంపించాలని సత్యాన్ని మర్చిపోయి నా దరిద్రం నా దరిద్రం వచ్చి నేను ఇంట్లో పడ్డాను, నా తల మా నాన్న అనాలి, మా అమ్మ అనాలి, నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేశారు నన్ను, ఆ బతుకెందుకు ఇట్ట తయారైపోయింది అని నువ్వు లేచిన దగ్గర నుంచి నీ తల కొట్టుకోవడమే సరిపోయింది, నువ్వు తిట్టిని తిట్టుకోవడమే సరిపోయింది, నా బతుకు ఎందుకు ఇట్ట అయిపోయింది అని చెప్పి నువ్వు ఏడవడమే సరిపోయింది. ఒక్కసారి మోకరించి ప్రభా ఈ ఇంటిలోనికి నన్ను ఎందుకు పంపించావు, వీళ్ళందరూ క్రూరమైన మనుషులు కదా, వై షుడ్ యూ సెండ్ మీ హియర్. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తన చిత్తమును నీకు బయలుపరుస్తాడు. అప్పుడు నువ్వు అడుగు ప్రభుని, ప్రభా నీ గుణాతిశయములను వీరికి నేను ప్రచురము చేయ నిమిత్తము నీవు నన్ను ఎన్నిక చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా అంటే. ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు తెలుసా? యుద్ధంలో ముందు వరుసలో నిలువబెట్టాడండి. ఎస్, ఆ ఇంట్లో నువ్వు యుద్ధాన్నే ఫేస్ చేస్తున్నావు, అయితే నిన్ను ముందు వరుసలో ఎందుకు నిలబెట్టాడు తెలుసా? సహజంగా రాజులు ముందు వరుసలో చివరి వరుసలో ఎవరు నిలబెడతారు తెలుసా? పిరికి వాళ్ళందరినీ చివరి వరుసలో నిలబెడతారు. అత్యంత ధైర్యవంతులను ముందు వరుసలో నిలబెడతారు. వారు ధైర్యంతో యుద్ధం చేస్తూ ఉంటే వెనుకున్నటువంటి పిరికి వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఇంకా ప్రోత్సహించబడతారని. పిరికి వాళ్ళు ముందు లైన్లో నిలబెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఎలా పారిపోతారు, వాళ్ళు పారిపోతే వెనకుండే వాళ్ళందరూ పారిపోతారు, అది రాజుకు అవమానం. అందుకని రాజు యుద్ధం బాగా జరిగేటువంటి చోట కఠినమైనటువంటి భూమిలో తను ఎవరినైతే నమ్ముతాడో, ఎస్ ఈ వ్యక్తి అయితే యుద్ధంలో పారిపోకుండా ప్రాణాల వరకు నిలబడి పోరాడతాడని నమ్ముతాడో అలాంటి వ్యక్తులను యుద్ధంలో ముందు లైన్లో నిలబెడతాడు. ఒకవేళ నీ కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటే సహోదరి, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా నేను యుద్ధంలో నిన్ను నిలబెట్టాను, నిన్ను ముందు వరుసలో నేను నిలబెట్టాను. ఎందుకోసమో తెలుసా? నీ మీద నమ్మకం, నువ్వు పారిపోవని నమ్మకం, నువ్వు వెనుక తిరగవని నమ్మకం, ఎలాగైనా సరే యుద్ధంలో నువ్వు గెలుస్తావని నా నమ్మకం. యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి? వాళ్ళందరికీ యేసయ్యను నువ్వు పరిచయం చేయాలి. నువ్వు అనుకోవచ్చు, అనయా నీకు తెలీదు, ఎక్కడైనా చేయొచ్చేమో కానీ మా ఇంట్లో చేయడం అసాధ్యం, మా ఇంట్లో చేయడం అసాధ్యం. క్రీస్తునందు దేవుడారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్? ఒకవేళ ఉంటే అప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? కాదు కదా, ఆయనకు సమస్తము సాధ్యమే కదా. మరి ఇప్పుడు ఎవరు ఎవరు ప్రతినిధిగాను ఒక నిలబడి ఉన్నావు? ఎవరు ప్రతినిధిగాను నిలబడి ఉన్నావు? యేసు క్రీస్తు అనేటువంటి జీవమైన అమూల్యమైన అమూల్యమైనటువంటి ఆ రాయికి ప్రతినిధిగా నువ్వు నిలవబడ్డావు సంగతిని ఎందుకు మర్చిపోతున్నావు? సజీవమైన రాయికి, అది మృతి చెందిన రాయి కాదు, సజీవమైన రాయి, అది ఏర్పరచబడినటువంటి రాయి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి రాయి. ఆ రాయికి ప్రతినిధిగా నువ్వు అక్కడ నిలవబడి ఉన్నావు. ఆ రాయి యొక్క విలువేంటో వాళ్ళకి తెలియచెప్పు. అనయా రెండు సార్లు చెప్పాను, అనయా మూడు సార్లు చెప్పాను, పది సార్లు, ఇప్పటికి 20 సార్లు చెప్పాను అనయా. సహోదరి, దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్పాడు? ఎన్నిసార్లు ఆయన నీ పట్ల ఓర్పును కలిగి మరలా మరలా నీకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? ఒకసారి ఆలోచించు. ఆయన ఎన్నిసార్లు మన ఎడల ఓర్పు కలిగి ఎన్నిసార్లు మనకి తను తాను ఓపికతో ఓర్పుతో ప్రదర్శించుకున్నాడు. కానీ ఈరోజు మనం ఎందుకు ఆ ఓపికను కోల్పోతున్నాం? సో కాబట్టి నిజమే కష్టమైనటువంటి పరిస్థితే, యుద్ధంలో మొదటి లైన్లోనే ఉన్నా, నేను అర్థం చేసుకోగలను. నేను లేను కాబట్టి నేను ఏదైనా చెప్పొచ్చు అని అనుకోవచ్చు. నీకేమైనా నువ్వు దూరంగా ఉన్నావు, నువ్వేమైనా చెప్పొచ్చు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, మాకు కూడా థ్రెట్స్ ఉన్నాయి, మా పరిస్థితి అట్లాగే ఉంటుంది. నా మీదకి గన్నెత్తుకొని వచ్చాడు ఒకడు, నిన్ను కాల్చేస్తాను, అస్సాం రాస్తాను, విడిచిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నేను చంపేస్తాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో మాకు తెలుసు, ఇక్కడ నువ్వు మత మార్పిళ్లు చేస్తా ఉన్నావు, ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే నేను చంపేస్తానని నా మీదకి కన్ను తీసుకుని అక్కడ వచ్చాడు. అది ఇప్పుడు సరే రోజులు గడిచిపోయాయి. ఈ మధ్య కాలంలో మా పక్కింట్లోనే ఉన్నటువంటి వాళ్ళు మా మీద అత్యంత ద్వేషాన్ని, పగను పెంచేసుకున్న వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను లేని సమయంలో, నేను మన మణిపూర్కి వెళ్ళినటువంటి సమయంలో పక్కింటి ఆయన ఫుల్గా తాగి కత్తి తీసుకొని వచ్చి మా ఆవిడ మీదకి వచ్చి రేకు నిష్టానుసారంగా ముక్కలు ముక్కలుగా దాన్ని నరికి ఆ కోపం అంతా దాని మీద వ్యక్తపరిచి, నేను చంపేస్తాం, అసలు నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు మా ఊరికి వచ్చావు, మా ప్రాంతంలో ఉన్నావు, నువ్వు మా ప్రాంతంలో ఉండి నువ్వేంటి మాకు అటు చెప్పేది, మా ఇష్టం అని చెప్పి అత్యంత గొడవ చేశాడు. నా భార్య ఒంటరిగా ఉంది, నా భార్య పక్షాన మాట్లాడడానికి ఆ రోజు ఎవరూ లేరు. ఆ భార్యను మాట్లాడి భయపెట్టాలనుకున్నాడు, కానీ తన ధైర్యంగా నిలబడి తనకి హిందీ భాష వచ్చు కాబట్టి హిందీ భాషతో ఏదో మాట్లాడింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మా పరిస్థితి కూడా అంతే. ఆ తర్వాత వాడు అతను అంటాడు, తన కుమారుడికి చెప్పాడంట, ఒకవేళ అంగాని పోలీస్ స్టేషన్ మన మీద కానీ కేసిస్తే నేను జైలుకి వెళ్ళడానికి ముందు ఆయన నరికి మరీ వెళ్తాను, నేను చంపేసి మరీ వెళ్తా, చంపి నరికి మరీ నేను వెళ్తాను. వాళ్ళ కొడుకు వచ్చి మా పిల్లలతో చెప్తున్నాడు, మా డాడీ మీ మమ్మీని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడంట అని. వాడు 5వ క్లాసు, మా పిల్లలు 1వ క్లాసు, పిల్లలు మాట్లాడుకుంటున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో ఉంటాం మేము, భయం భయంగానే ఉంటాం, నా భార్య కూడా భయం భయంగానే ఉంటుంది. నువ్వు బయటకు పరిచయం కోసం వెళ్తుంటావు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి అని. దేవుడే కాపాడుతాడు మన దేవుని బిడ్డలో, మన కొరకు అనేక మంది ప్రార్థన చేస్తున్నాం అని నేనంట. అప్పుడు వెంటనే మా ఆవిడ ప్రశ్నిస్తుంది, అలా అయితే ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే స్టోరీ చెప్తావు కదా, అక్కడ వాళ్ళని చంపేస్తామంటే మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు వాళ్ళని కాపాడలేదు? ఒకరిని చెప్పింది వాస్తవమైతే, గ్రహం స్టేన్స్ ని తగలబెట్టేస్తా ఉంటే, ఇద్దరు బిడ్డని తగలబెట్టేస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? కొన్నిసార్లు నా భార్య ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు నా దగ్గర జవాబు చెప్పడానికి జవాబు ఉండదు, మౌనంగా ఉండి ప్రభువునికి సమాధానం ఇస్తాడని చెప్పి వెళ్ళిపోతాను. నేనేం చెప్పాను, దేవుడే కాపాడతాడు, డోంట్ వరీ అని అన్నాను. మరి అలాంటిది గ్రహం స్టేన్స్ ఎందుకు కాపాడలేదు అని అంటుంది, ఏం చెప్పాలి నేను? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబుని హేరోదు బంధించినప్పుడు, యాకోబుని హేరోదు చంపుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలా, అనుమతించాడు. అది ప్రజలకు ఇష్టంగా ఉందని గమనించాడు రాజు. ఆ మరుసటి రోజు పేతుని తీసుకొచ్చి బంధించితే, పేతుని ఆ రోజు విశ్రాంతినం కాబట్టి మరుసటి రోజు చంపాలనే ప్లాన్ లో ఉంటే, ఆ రోజు దేవుడు రాత్రి దూతల్ని పంపించి అద్భుత రీతిగా చైన్లను తెగ్గొట్టి చెరసాల గదులను తెరిచి పేతుని బయటకు తప్పించి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు యాకోబు భార్యకి, ఇప్పుడు పేతురు భార్య మరుసటి ఆదివారం సాక్ష్యం చెప్తూ ఉంటే, ఉదాహరణ చెప్తున్నా మీకు, పేతురు భార్య మరుసటి రోజు ఇలా సాక్ష్యం చెప్తుంటే, ఆ దేవుడు నా భర్త జీవితంలో ఎంత అద్భుతం చేశాడు తెలుసా, హేరోదు యొక్క చెరసాల నుంచి చేయలేస్తుంటే దాన్ని తప్పించి తన దూతల ద్వారా బయటకు తీసుకొని వచ్చాడు, దేవుడు నా మనకి మహిమ కలుగును గాక అని చెప్పి చప్పట్లు కొట్టడానికి సాక్ష్యం చెప్తా ఉంటే, ఇప్పుడు పక్కనటువంటి యాకోబు భార్యకి ఏమనిపిస్తుందండి, పక్కనటువంటి యాకోబు పిల్లలకి ఏమనిపిస్తుందండి? దెన్ వై, ఎందుకు దేవుడు నా భర్తను కాపాడలేదు, నా భర్త కోసం ఎందుకు తన దూతల్ని పంపించలేదు, పేతురుకి ఇంత అద్భుతం చేశాడు మరి నా భర్త విషయంలో ఎందుకు చేయలేదు, పేతురుని కాపాడాడే నా భర్తను ఎందుకు కాపాడలేదు? క్రీస్తు నందు నిలబెడలారా? అది డెప్త్ గా దాని జవాబు ఉంటుంది, కానీ దాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడానికి కష్టం. ఒక మాట చెప్తాను సింపుల్ గా డెప్త్ గా, ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా వాళ్ళు ప్రయాసలు, తమ భారములు, తన కష్టములను వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉంటారు. ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెడతారో వాళ్ళు ఈ ప్రయాసములన్నిటినీ కూడా ఇక మానివేస్తారు. రెండోది, ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెడతారో వారు ప్రభుకి దగ్గరగా ఉండడానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఇంకా ఈ లోకంలో జీవిస్తుంటారో వారు ప్రభుకి దూరంగా ఉంటారు. ఈ విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో తెలియపరుస్తాడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రభువులారా, ఇప్పుడు ఇది డెప్త్ గా మనం ఆలోచన చేస్తే ఇది బాగుంటుంది. అంటే ప్రభు అన్నాడు, యాకోబు ఇక నీ ప్రయాసాలన్నిటి కూడా మానేసి విశ్రాంతి తీసుకో, కమ్ టు మీ, నా దగ్గరకు వచ్చేసాయి, నువ్వు నా వచ్చి నా పక్కన కూర్చో, హ్యాపీగా ఇక్కడి నుంచి మొత్తం జరిగింది చూస్తాం. మనం ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తే అక్కడ డెత్ అది, భార్యకి బిడ్డలకి దూరం అయ్యాడు. కానీ ప్రభు వైపు నుంచి ఆలోచన చేస్తే, యాకోబు కమ్ టు మీ, లెట్ అస్ హ్యావ్ ఏ గుడ్ టైమ్ టుగెదర్, కమ్ అండ్ సిట్ విత్ మీ. పేతురు చేశాడు, పేతురు నువ్వు ఇంకొంచెం కష్టపడరా, ఇంకొంచెం ఇబ్బంది పడు, ఇంకా ప్రయాసం పడు, నా చేతకు నా కోసం కొడుచుకో, నువ్వు దిట్టించుకో, యాకోబు నువ్వు వచ్చి హ్యాపీగా నువ్వు రెస్ట్ తీసుకో. ప్రభు వైపు నుంచి చూస్తే ఇది చాలా బాగుంది, కానీ మన వైపు నుంచి చూస్తే మాత్రం ప్రాక్టికల్ గా ఇది అంతగా బాగున్నట్టుగా అనిపించడం లేదు కదా. ఇదేంటి ప్రభా, యాకోబును మాత్రం చంపేశావు, కానీ దేవుని దృష్టిలో మరణం అంటే హీస్ కాలింగ్ దెమ్ బ్యాక్, కమ్ అండ్ లివ్ విత్ మీ, నాతో కూడా ఉండుటకు. ఇది విశ్వాసికున్నటువంటి నిరీక్షణ, కానీ అంతగా డెప్త్ గా అర్థం చేసుకున్నటువంటి ఆలోచన మనకు లేదు. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో మనం కూడా కొంతమందిని కోల్పోయి ఉంటాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలు చేసి యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళని కూడా దేవుడు కాపాడాడు. అదే విశ్వాసంతో మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తే మన కుటుంబ సభ్యులు చనిపోయారు, వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి కూడా మనకు చాలా పెద్ద ప్రశ్న ఉంటుంది, వై లార్డ్ వై, ఎందుకు నా భర్తను తీసేసుకున్నావు, ఎందుకు నా బిడ్డను తీసేసుకున్నావు, ఎందుకు అద్భుతం చేయలేదు. కానీ నీ భర్త నీ బిడ్డ తనతో ఉండాలని ఇష్టపడ్డాడు, ఇక వాళ్ళ ప్రయాసాలు మానేయాలని ఇష్టపడ్డాడు, వాళ్ళకి విశ్రాంతిలోనికి రావాలని ఇష్టపడ్డాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరోజు నువ్వు కూడా వెళ్ళిపోవలసిందే. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు. నీ భర్త కానీ నీ బిడ్డ కానీ ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోవలసిందే. ఎవరు భూమి మీద శాశ్వతం కాదు కదా. ఇది నువ్వు కొంచెం డెప్త్ గా అర్థం చేసుకుంటే తప్ప ఈ సత్యం నీకు బోధపడదు, లేకపోతే ఎందుకనే ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉంది. దానికి జవాబు, దే ఆర్ విత్ ద లార్డ్, దే ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్. అంతెందుకు ఇప్పుడు పరదా ఉదాహరణ చెప్తాను, ఒకరిని బిడ్డ చనిపోయాడని నీకు చాలా దిగులుపడుతున్నావు కదా, ఏడుస్తున్నావు కదా, ఒకవేళ నీకు అవకాశం ఉండి, ఊరికే చెప్తున్నా, ఒకరి నీకు అవకాశం ఉండి, ఫోన్ చేసే అవకాశం ఉండి, ఫోన్ చేసి నీ బిడ్డను చూసి అరే ఏంటో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు తిరిగి వచ్చారా అంటే వాడు ఏమంటారు తెలుసా, మమ్మీ నువ్వు గమ్ముగుడు మమ్మీ, నేను హ్యాపీగా ఇప్పుడు ఏసైతో ఉంటే, ఏసై దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా, అంతగా ఉంటే నువ్వే నా దగ్గరకు వచ్చాయి, నేను మాత్రం అక్కడికి రాను మమ్మీ అని అంటారు. నువ్వు ఫోన్ చేస్తున్నావు, దిగులు పడుతున్నావు, అక్కడ కూర్చొని నువ్వు ఆనందం మానేసావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఒకవేళ అవకాశం ఉండి ఫోన్ చేసి బిడ్డా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే బిడ్డా అంటే, మమ్మీ నిన్ను విడిచిపెట్టి వెళ్దాం, పక్కన సంగతి పక్కన పెట్టు, నేను ఏసైతో పాటు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను మాత్రం అక్కడికి రమ్మని పిలవద్దు, కాబట్టి నువ్వే వచ్చే అని అంటాడు. తీసుకున్నందుకు మేము దేవుని బిడ్డారా, ప్రాక్టికల్ గా ఆలోచించడానికి, వాక్యం లోతులోనికి వెళ్ళి ఆలోచించడానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ వాక్యం లోతులోనికి మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి దేవుని చిత్తాన్ని సత్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, అర్థం చేసుకోలేకపోతున్నాం. సో మన పనేంటి ఇప్పుడు, ఆయన గుణాతిశయం మనల్ని పిలిచిన వాడు, ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని, చీకటిలో నుండి వెలుగులోనికి. అంటే ఒకప్పుడు మనం ఎక్కడున్నాము, చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉన్నామనంటే లైట్ లేని గదిలో ఉన్నామని కాదు అర్థం, మన బ్రతుకు చీకటి, మన మాటలు చీకటి. మనం ఒకప్పుడు దుష్టత్వంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో ఉన్నాం. అలాంటి మనలను ఈరోజు తన ఆశ్చర్యకరంలోనికి దేవుడు పిలిచాడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయిపోయావు కాబట్టి నువ్వేదో గొప్పగా పెద్ద సాధించావు అని అనుకోవద్దు, అది ఆయన కృప ద్వారా జరిగిందంతే. ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు తన కృప ద్వారా, నీ గొప్పతనం ఏమీ లేదు. మరి ఇప్పుడు నిన్ను తీసుకొని వచ్చినటువంటి దేవుడు నీ భర్తనో నీ భార్యనో మీ అత్తనో కూడా తీసుకొని రావాలనుకుంటున్నాడు. వాళ్ళు కూడా చీకటిలో ఉన్నారు. వాళ్ళను కూడా తన ఆశ్చర్యకరమైన వెలుగులను తీసుకురావాలనుకుంటున్నాడు. దానికి నిన్ను సాధారణంగా వాడుకుంటాను అని అంటూ ఉంటే, ప్రభా నీ కోసం నేను వాడబడను ప్రభా, నీకేం తెలుసు ప్రభా ప్రాక్టికల్ గా ఇక్కడ ఎంత కష్టం, నేను వెళ్ళిపోతాను ప్రభా, నేను ఇక్కడ ఉన్నాను ప్రభా నువ్వు చెప్తా ఉన్నావు, నీలాంటి వాళ్ళు అంటారని ప్రభా నీకేం తెలుసు ప్రభా ఎంత కష్టమో, ఇదిగో ఇక్కడుండే వాళ్ళకి అర్థమవుతుంది ప్రభా అన్ను అంటావని ఆయన ముందుగానే వచ్చి నీకంటే నాకంటే అత్యధికమైనటువంటి శోధనను పెయిన్ ని ఆయన తన సొంత జనుల చేతే, నువ్వే కాదు నీ సొంత జనులు మీ అత్త మీ భర్తగా, ఆయన తన సొంత జనుల చేత ఇశ్రాయేలును ఎంత ప్రేమించాడో తెలుసు, ఆ సొంత జనుల చేతే ఆయన తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ముఖం మీద కేకరించి ఉమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, వివస్త్రగా చేయబడ్డాడు, నగ్నముగా నిలవపెట్టబడ్డాడు, కొరడాలతో కట్టబడ్డాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. క్రీస్తునందు ప్రభువైన ఆయన ముందుగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో కూడా ఓర్పుని సహనాన్ని చూపించి ప్రేమను చూపించి తన దూషించిన వారిని కూడా క్షమించి వారి కొరకు ప్రార్థన చేసి దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించే ఆయన వెళ్ళాడు. కానీ ఆయన మామూలుగా ఏదో డైలాగ్ చెప్పినట్టు చెప్పేలా, హి డిడ్ ఇట్ ఫస్ట్, ఆయన చేశాడు ప్రాక్టికల్ గా, ఆయన దాన్ని అనుభవించాడు. ఈరోజు ఆయన పడిన వేదన కంటే ఇప్పుడు మనం పడుతున్న వేదన పెద్ద ఎక్కువ. క్రిస్టియానిటీ అంటే కేవలం పొందుకోవడమే కాదు సహోదరుడా, క్రిస్టియానిటీ అంటే వదులుకోవడం కూడా. యేసు పేరు చెప్పి సంపాదించుకోవడం కాదు, యేసు పేరు కోసం వదులుకోవడం, అవసరమైతే ప్రాణాలు సహితము కూడా. పదవచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజయైతిరి, ఒక్కప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు మనం దేవుని ప్రజలము కాదు, ఒకప్పుడు మనం కనికరించబడిన వాళ్ళము కాదు, కానీ ఈరోజు మనం దేవుని ప్రజలమయ్యాం. అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఈరోజు మనం కనికరించబడ్డాం, అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఈరోజు మనం వెలుగులో ఉన్నాం, అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. మరి ఈ ఆధిక్యతను పొందుకొని సంబరపడిపోతావా? ఈ ఆధిక్యతలు నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళను గురించి ఇతరులకు ప్రచురం చేస్తావా? తేనా ఒకప్పుడు సమాధులలో కొండలలో రాళ్లలో తిరుగుతూ తన శరీరాన్ని గాయపరుచుకుంటూ కేకలు పెడుతూ తినడానికి తిండి లేక ఒంటి మీద ఉన్న బట్టల్ని చించేసుకొని అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు అతనికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని అతని ఏడల కనికరపడి అతనికి కృప చూపిస్తే ఇప్పుడు ఆ సేన ఏం చేశాడు? తిరిగి తన ఊరికెళ్లి తిరిగి తన ఇంటికి వెళ్లి ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేశాడు. ఏం తెలుసు అండి సేనాకి? ఎన్ని ప్రసంగాలు తెలుసు? పోనీ ఎన్ని ప్రసంగాలు విన్నాడు? బైబిల్ గ్రంథాన్ని ఏమైనా చదివాడా? స్టడీ బైబిల్ ఏమైనా చదివాడా? ఇలాంటి కాన్ఫరెన్సెస్కి ఏమైనా అటెండ్ అయ్యాడా? తనకు తెలిసింది ఒకటే, ఆయన నా ఎడల కనికరం చూపించాడు. ఆయన నా ఎడల కనికరం చూపించాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. అదే సేనకు తెలిసిన బోధ, అదే ప్రచురం చేశాడు. సమరయిత్రికి ఏం తెలుసండి? ఎన్ని ప్రసంగాలు వినిందండి? ఎన్ని బైబిల్ స్టడీస్ చదివిందండి? ఎన్ని బైబిల్ స్టడీస్ లో పార్టిసిపేట్ చేసిందండి? ఆమెకి తెలిసింది ఒకటే, ఆయన రహస్యం ఉందన్న దాన్ని కూడా వెలుగులోనికి తీసుకొని రాగలడు, ఆయన దాన్ని బయలుపరచగలడు. అదే వెళ్ళి అదే చెప్పిందామె, గ్రామం మొత్తాన్ని నడిపించింది. గుడ్డివాడిని బాగు చేశాడు. నువ్వు వెళ్ళి నీ ప్రజలకి సాక్ష్యార్థమై ఉండమన్నాడు. వెళ్ళాడు. తనకేం తెలుసు? ఆయన స్వస్థపరచగలిగిన వాడు. మనకు తెలిసింది ఒకటే, అదే వెళ్ళి చెప్పాడు. 100 సంవత్సరాలు నోవాహు ఏం బోధించాడు? రైచియస్నెస్, నీతి గురించి బోధించాడు. ఒకటే అంశం, అంశంలో మార్పు లేదు. ఈరోజు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం వింటూ ఉన్నాం, కానీ 100 రోజులు నోవాహు ఒకే అంశాన్ని బోధించాడు. అయినా ఒక్కరికి కూడా అది అర్థం కాలేదు. క్రీస్తునందు ప్రభువైన నువ్వు బోధించిన అర్థం కాని జనాలు చాలా మంది ఉంటారు, పట్టించుకొని జనాలు అందరు ఉంటారు. వాళ్ళ గురించి నువ్వేం నిరుత్సాహపడిపోవలసిన అవసరం కూడా లేదు. నీ పనేంటంటే చెప్పడం వరకే, ప్రచురం చేయడం వరకే. యేసుప్రభు అంతటి వ్యక్తి వచ్చి బహు జన సమూహములు ఆయన్ని వెంబడిస్తే అత్యద్భుతంగా ఆయన సువార్తను ప్రకటిస్తే చివరి వరకు ఆయన నిలబడింది ఎంతమంది తెలుసా? 12 మంది. ఆ 12 మందిలో కూడా అక్కడ వెళ్ళిపోతే చివరి వరకు నిలబడింది 11 మంది. అంటే సాలిడ్ గా ఆయన పరీక్షలను ముగించే సమయానికి ఆయన్ని వెంబడించినటువంటి వాళ్ళు 11 మందే. యేసు ప్రభుకి క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, బట్ క్వాలిటీ ఇంపార్టెంట్. నేను ముగిస్తున్నాను 10వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటల్ని మననం చేసుకుని ప్రభు కొరకు సాక్షిగా నిలువబడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి. ఒకప్పుడు నీవు నేను కూడా త్రోసివేయబడినటువంటి రాళ్లమే. ఈరోజు ఆయన మనల్ని సజీవమైన రాళ్లుగా నిలువబెట్టాడు, యుద్ధంలో మొదటి స్థానంలో నిలబెట్టాడు. అక్కడ నిలువబడి ఆయన గుణాతిశయములను ప్రచురం చేద్దాం. ప్రాక్టికల్ గా ఇది కష్టమే, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. దేవుడి కొద్ది మాటలు మనవినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి నేను అప్పగిస్తూ ఉన్నాను.